तहम रामस्य संदेशात् देवि दूतस्तवागतः वैदेही वैदेही कुशली रामस्त्वांच कौशलमब्रवीत। अम्मा जानकी सीतामाता నేను రామదూతని, రాముడు పంపించగవచ్చా? రాముడు నీ కుశలం అడిగాడు, రాముడు నీవు కనిపించకపోతే సీతా సీతా అని లక్ష్మణుడితో పాటు వెతుక్కుంటూ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. అక్కడ శబరి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళమంటే ఋష్యమోఖ పర్వతం కేసి ఆయన వస్తున్నాడు. ఆయనని చూచి వణికిపోతున్న సుగ్రీవుడికి ధైర్యం చెప్పి నేనే మారువేషంలో ఆ రాముడి దగ్గరికి వెళ్ళా. లక్ష్మణుడితో రాముడితో మాట్లాడాను, నీ గురించి తెలుసుకున్నాను, తీసుకువెళ్ళి ఆయనకి సుగ్రీవుడికి స్నేహం చేశాను. స్నేహం అయ్యేలా చేశాక ఆ రామాజ్య ప్రకారమే నేను వచ్చాను, ఈ రావణాసురుడి అంతు తోడ్డానికి వచ్చాను అనగానే ఆవిడంది, నిజమా? అయితే చెప్పు, నువ్వు రాముడితోటి లక్ష్మణుడితోటి స్నేహం చేసుకున్నానంటున్నావు, వాళ్ళని చూశాను మాట్లాడానంటున్నావు, వానరాణాం నరాణాంచ కథమాసీత్ సమాగాత, చెప్పు చెప్పు. వానరులకి నరులకి ఎప్పుడు సమాగమమైనది? వానరాణాం నరాణాంచ కథమాసీత్ సమాగమై, ఎలా జరిగింది వారిద్దరికీ స్నేహం? చాలా బాగా అడిగింది ఆవిడ. రామలక్ష్మణులు నరులు, మీరు సుగ్రీవాదులంతా వానరులు, మా రామలక్ష్మణులకి మీకు మధ్యలో స్నేహం ఎలా కుదిరిందో చెప్పు. అవన్నీ ఒక ఎత్తు, నేను నిన్ను నమ్మాలంటే అంత తేలిక కాదు. రావణాసురుడు మారువేషాలలో ఎన్ని రకాలుగా వస్తాడో నాకు తెలుసు, కాబట్టి నన్ను నమ్మించడానికి నువ్వు నాకు చెప్పు. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయ సమాచక్ష్వ నమాం శోకః సమావిశేత్. నాయన, రాముడి లక్షణాలేమిటి, లక్ష్మణుడి లక్షణాలేమిటి, రాముడిలా ఉంటాడు లక్ష్మణుడిలా ఉంటాడు, వారి గుణాలేమిటి, వారి ఆకృతులేమిటి, అసలు మీ అందరి యొక్క కథా కమామిషి ఏమిటో చెబితే అప్పుడు నీవు రాముణ్ణి వర్ణించిన వర్ణన విన్నాక నమ్ముతానగానే అమ్మా అంటూ భక్తి శ్రద్ధలతో ఆవిడికి నమస్కరించి రాముడున్న దిక్కుకేసి తిరిగి నమస్కరించి, ఆ రాముడి గొప్పతనం ఏం చెప్పమంటావు తల్లి? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. రాముడు తామర పువ్వులాంటి కళ్ళు కలిగినవాడు, అందగాడు, మహాసౌందర్యవంతుడు, రూపం గొప్పది, మహాగుణ సంపద కలిగినవాడు జనకాత్మజా, ఏం చెప్పమంటావు. సూర్యుడి వంటి తేజస్సు కలిగినవాడు, ఓర్పులో భూమితో సమానుడు, భూమికి ఎంత సహనం ఉన్నదో ఆయనకి అంత సహనం ఉన్నది, తెలివితేటలలో బృహస్పతి అంతటివాడు, కీర్తిలో వాసవుడు ఎటువంటి కీర్తి పొందాడో అటువంటి కీర్తి పొందినవాడు ఆయన. లోకాన్ని రక్షిస్తాడు, తన శీలం రక్షించుకుంటాడు, తన చరిత్ర రక్షించుకుంటాడు ఆ మహానుభావుడు, స్వజనుల్ని రక్షిస్తాడు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ధర్మరక్ష కూడా ఆయన, రక్షిత స్వస్యవృత్తస్య ధర్మస్య చ పరంతపః. ఇది గొప్ప విషయం అన్నమాట. తన ప్రవర్తనని నిలబెట్టుకుంటాడు, తన ధర్మం నిలబెట్టుకుంటాడు, ధర్మరక్షకుడు, శత్రువుని నాశనం చేస్తాడు ఆయన. పరంతపుడు అంటే అటువంటి వాడు అన్నమాట, శత్రునాశకుడు ఆయన. సీతాదేవి చాతుర్వర్ణ్యాల్ని రక్షించే మహానుభావుడు ఆయన, అగ్నిహోత్రుడు ఆయన, రాజ విద్యా వినీతుడాయన, యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత, యజుర్వేదంలో బాగా పారంగతుడాయన, ధనుస్సు ఎక్కువ పెట్టేవాళ్ళలో ఆయనంత గొప్పవాడు లేడు. ఆయన విపులాంసుడు, మహాబాహువు, కంబుగ్రీవః శంఖంలా ఉంటుంది ఆయన మెడ, శుభాననః శుభమైన ముఖం కలిగిన వాడు ఆ మహానుభావుడు. దుందుభిస్వన నిర్ఘోషక మేఘగంభీరస్వరం కలిగిన ఆయన మాట్లాడుతూ ఉంటే దుందుభి మృగించినట్టు ఉంటుందిట, అంత గొప్ప కంఠం కలిగినవాడు. స్నిగ్ధవర్ణక స్నిగ్ధవర్ణుడు ఆయన, ప్రతాపవాన్ మంచి ప్రతాపవంతుడు. సమ విభక్తాంగ వర్ణం శ్యామం సమాశ్రిత శ్యామలాభిరాముడు ఆయన. అవయవాలు ఎక్కడ ఎలా ఎంత ఉండాలో అలా ఉన్నవాడు, ఎప్పుడు అవయవాలు ఏది ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎక్కువన్న తక్కువన అసహ్యంగా ఉంటుంది అంతటి వీరుడు. చాలా బాగా ఇవన్నీ బాగా చదివి 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 మొల్ల కవయిత్రి రామాయణం రాస్తూ అందులో ఉంటుందన్నమాట, నీలజీమూత సన్నిభ శరీరమువాడు, తామరసాభ నేత్రములవాడు, పూర్ణేందు బింబంబు బోలెడిమోమువాడు, ఉన్నత దీర్ఘబాహువులవాడు, శ్రీకరపీత కౌశేయ చీలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, శ్రీవత్సలాంచనాంచితముఘోరమువాడు, కంబు సన్నిభమైన కంఠంబుగలవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణీ రాముండు శుభలక్షణములవాడు, ఇన్ని గుణములు రూపింపయసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు, రమణి ఎంత గొప్పవాడు రాముడు అంటే నల్లగా మేఘంలా ఉంటాడు ఆయన, తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు, బాగైన గుల్ఫాలు కలిగిన వాడు ఆయన, చీలమండలు కలిగిన వాడు ఆయన, మోకాళ్ళ వరకు వెళ్ళాడే చేతులుంటాయి ఆయనకి, పసుపచ్చని బట్ట కడతాడు ఆయన. ఆ మహానుభావుడు కపట మెరుగని సత్యవాక్యముల వాడు, ఎప్పుడు అసత్యం ఆడాడు, సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు, అయితే నీలంగా ఉంటాడు. ఇక్కడే ఉన్నది గొప్ప విషయం, వరస్పెట్టి అన్నిని త్రిస్థిరస్త్ర ప్రళంబస్త్రిసమస్త్రిషుతోన్నత త్రితామ్రస్త్రిషుచ స్నిగ్ధో గంభీరస్త్రిషునిచ్చేస, ఇలా వాల్మీకి మహర్షి అద్భుతంగా వర్ణించేశాడు రాముణ్ణి. ఆయనకు వక్షస్థలం, మణికట్టు, పిడికిలి ఇవి దృఢంగా ఉంటాడు, దీర్ఘంగా ఉంటాయి కనుబొమలు, బాహువులు ముష్కాలు దీర్ఘంగా ఉంటాయి, తల వెంట్రుకలు ముష్కాలు మోకాళ్ళు ఈ మూడు సమప్రమాణంలో ఉంటాయి, మంచి నాభి ఉంటుంది, నతనాభి అన్నమాట స్వామివారు, పొట్ట బాగుంటుంది, వక్షస్థలం అందంగా విశాలంగా ఉంటుంది, ఇవన్నీ రాజలక్షణాలు, సంపద కలిగిన వాళ్ళ లక్షణాలు, ఆ మహానుభావుడు భాగ్యవంతుల లక్షణాలు, మనకు హస్త సాముద్రికం శరీర సాముద్ర లక్షణాలలో సాముద్రిక శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి శరీరంలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణములన్నిటితో ఉన్నాడు అని అన్నీ వర్ణించి మళ్ళీ ఇవన్నీ లక్ష్మణుడుకున్నాయని చెప్పడం ఎందుకు? అందుకని రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, కాకపోతే తేడా ఏమని చెప్పారంటే స సువర్ణచ్చవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాహ, ఇది హనుమంతుడు అన్నమాట. రాముడు శ్యామల వర్ణంతో ఉంటాడు, కానీ లక్ష్మణుడు కూడా ఇవే లక్షణాలతో ఉంటాడు పూర్తిగా, స సువర్ణచ్చవి బంగారం రంగులో ఉంటాడు, ఇద్దరికీ రంగు తేడా. ఇదే మొల్ల కూడా తీసుకుని ఇన్ని గుణములు రూపింప ఎసుగవాడు వరుస సౌమిత్రి బంగారు అన్నవాడు. ఈ లక్షణములన్నీ అంటే రాముడిలో ఏ లక్షణాలు ఉన్నాయో, కాళ్ళు అందంగా ఉంటాయి, కళ్ళు అందంగా ఉంటాయి, నడుం బాగుంటుంది, బొడ్డు లోతుగా ఉంటుంది, ఆయన చేతులు మోకాళ్ళకి వేళ్ళాడతాయి, తామర పూరేకుల్లో ఉంటాయి కళ్ళు, నీలమేఘచ్చయ శరీరుడైన ఈ లక్షణాలన్నీ ఉన్న లక్ష్మణుడు ఒక రంగులో మాత్రం, రాముడు నీలంగా ఉంటే ఆయన బంగారం రంగులో ఉంటాడు. స సువర్ణచ్చవి శ్రీమాన్, ఆయన బంగారు రంగువాడు, ఈయన మాత్రం నీలమేఘఛాయ శరీరుడు, రంగు తేడా తప్ప మిగతా అన్ని విషయాలు ఇద్దరు ఒకటే అని అద్భుతంగా ఆవిడ కూడా వర్ణించింది. అంటే ఇది మూలంలో ఉన్నదాన్నే తీసుకున్నది. అసలు ఈ పద్యం అంతా పోతన గారి పద్యమే పోకడంతా, అందుకే ఒక్కోసారి మనకి పోతన పద్యం ఏదో ఆ ఈ రాముడిని వర్ణిస్తున్న మొల్ల పద్యం ఏదో తెలియక ఆ పదాలు ఇందులో పడిపోతూ ఉంటే కారణం అదే. యథాతథంగా నీలజీమూత సన్నిభ శరీరం వాడని మనకి రెండు మూడు చోట్ల రాశాడు పోతన గారు, అందులో ప్రత్యేకంగా కాలయవనుడితో నారదుడు చెప్పేటప్పుడు ఇదే పద్యం ఎత్తుకుంటాడు ఆయన, నీలజీమూత సన్నిభ శరీరము వాడు తామర సాభనేత్రముల వాడు అంటూ. కాబట్టి నిజంగా మహానుభావులు వాళ్ళంతా ఒకళ్ళు మించిన వాళ్ళు, ఒకళ్ళు ఒకళ్ళు కారణ జన్ములు వాళ్ళు, అంతా భక్తితో వర్ణించారు రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ. ఇప్పుడు హనుమంతుడు తా ఉభౌ నరశార్దోలవు తద్దర్శన సముత్సుకవు విచిన్వంతో మహీంకృత్స్నామ స్వాభిరవి సంగతో అంటాడు. ఆ ఇద్దరు నరశ్రేష్ఠులు భూమండలమంతా నీ కోసం వెతుకుతున్నారు, సీతామాత నీవిక్కడ ఉన్నానని నేనొక్క ముక్క చెప్పగానే ఇద్దరూ వస్తారు, లంకాం భస్మీకరిష్యత, లంకానగరాన్ని మొత్తం భస్మీపటలం చేసేస్తారు, నువ్వేం భయపడకు అమ్మా, నేను అబద్ధమాడతాననుకుంటున్నావా, వాయుపుత్రుణ్ణమ్మా, కేసరి అని మా నాన్నగారున్నాడు, శంఖం శబలమనే భయంకరమైన ఏనుగుల్ని చంపి ఋషుల్ని సుపర్వ పర్వతం మీద కాపాడినవాడు ఆ మహానుభావుడు, శంభసాధు నుండి సంహరించినవాడు ఆయన భార్య అంజనాదేవికి వాయుదేవుడి వరం వల్ల పుట్టినటువంటి వీరుణ్ణి, నేను సూర్యభగవానుడి శిష్యుణ్ణి తల్లి ఆ సుగ్రీవుడి మంత్రిని పొరపాటున అసత్యమాడను అని చెప్పి, అంతేకాదు వాడు నీకోసం ఎదురు చూస్తున్నారు, ఆ రామచంద్రుడు నిన్ను తలుచుకుని అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదు అనగానే ఆ తల్లి ముఖం పులకించిపోయింది, నేత్రాలు విప్పారాయి. రాహువు యొక్క ముఖము నుండి వెలువడిన చంద్రబింబంలాగా వెలిగిపోయిందట ఆవిడ ముఖం. రాహుముక్త ఇవోడు రాట్ట అశోభత విశాలాక్షి అన్నారు. ఆ తల్లి అప్పుడు ఆనందపడి, నాయనా నిన్ను నమ్మాను, నీవు తప్ప ఎవడు శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా దాటగలరు. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంటారు. అందుకే సముద్రం మహావిశాలం, దాన్ని గోష్పదీకృతం కానిది అయినట్టుగా చేయటం నాట కృతం అంటే, అంత తేలికగా ఒక ఆవు అడుగులో ఉన్న నీరు దాటినట్టుగా దాటేశాడు దాన్ని ఆయన. రాక్షసుల్ని దోమల కింద నలిపేశాడు ఆయన. అంతటి మహానుభావుడు రామాయణం అనేటటువంటి ఒక మహామాలలో దివ్యరత్నం ఆయన. ఆయన్ని తెగ పొగిడింది ఆవిడ. నీవు తప్ప మరెవరు చేయగలరు, నా అనుమానంలో గరుత్మంతుడు నీవు వాయుదేవుడే ఈ పని చేయగలుగుతారు, మా రాముడు ఎలా ఉన్నాడు, కౌశల్య ఎలా ఉన్నది, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, సుమిత్ర ఎలా ఉన్నది, అందరూ సుఖంగా ఉన్నారా, వానరులు ఎలా ఉన్నారు నాయన అని అడిగితే అంతా బాగున్నారమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నారని కానీ. అప్పుడు ఆవిడ అన్నదట, నాయనా ఇదిగో ఇంతకాలం రాముడు నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదు, ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే అని అడిగింది పాపం. చేదస్థం కాదు, బాధ వల్ల నీవు ఇక్కడ ఉన్నట్టు తెలియక తల్లి తెలిసిందిగా ఇక వస్తారు చూడన్నట్ట అని. ఆ తర్వాత, అసలు అమ్మ ఎందుకు ఇంతగా రాముడు వచ్చేదాకా ఆగడం మనం, నా వీపు మీద ఎక్కకూడదు, నిన్ను ఎగరేసుకుపోతాను, రాముడి దగ్గరికి తీసుకుపోతాను, నా మాట విను. పృష్ఠమారోహమే దేవి మావికాంక్ష స్వశోభనే యోగమన్విచ్చ రామేణ శశాంకేనేవ రోహిణి. ఓ మంగళదాయిని, ఓ జగన్మాతాదేవి శుభస్వరూపిణి, నా వీపు మీద కూర్చో, రోహిణిని చంద్రుడి దగ్గరికి చేర్చినట్టుగా రాముడి దగ్గరికి నిన్ను చేర్చేస్తాను, ఎత్తుకుపోతానడగానే ఆవిడ పకపక నవ్వింది. ఆవిడకి హనుమంతుడు చిన్న రూపంతో ఉన్నాడు, ఎత్తుకుపోతానంటే వారు నవ్వుకాకేమవుతుందిట, వెంటనే అన్నదట, హనుమన్ దూరమధ్వానం కథం మాం వోఢుమిచ్చసి తదేవ ఖలుతే మన్యే కపిత్వం హరియూథప. కథం వాల్ప శరీరస్త్వం మామితో నేతుమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభా. హనుమా ఏమిటి పిచ్చమాటలు, కోతి బుద్ధి కాకపోతే నీ జాతి లక్షణం ఎక్కడికి పోతుంది, నువ్వెంతున్నావు పిల్లి ఎంతున్నావు, నన్ను నువ్వు మొయ్యడం ఏమిటి, ఇదే కదా నీ జాతి లక్షణం అంటే, నా భర్త దగ్గరికి తీసుకెడతావా, ఎలా తీసుకెడతావయ్యా అందట. దాంతో హనుమంతుడికి చాలా బాధ కలిగింది, మొదటిసారిగా ఈ అమ్మవారు నన్ను అవమానపరిచింది, సీతాదేవి ఇన్సల్టెడ్ మీ అనుకున్నాడు ఆయన, అవమానంగా భావించాడు. సీతాదేవికి నా ఫలం నా ప్రభావం తెలియదు, ఏదో మారువేషంతో పొట్టిగా ఉంటే నేను ఇంతే అనుకుంటున్నది అనుకుని నా సంగతి ఏమిటో చూపిద్దాం అనుకుని ఆగ్రహంతో ఒక్కసారి అంటే పట్టుదల వచ్చింది. అవతలాడు అవమానించేసరికి పౌరుషం పుడుచుకొచ్చింది నాడు స్వామివారికి కూడా. ఒక్కసారి శరీరం పెంచేశాడు. మేరు మందర సంకాశ బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థేచ సీతాయ వానరోత్తమ. ఒక్కసారి మేరు పర్వతంలాగా మందర పర్వతంలాగా శరీరం పెంచేశాడు ఆయన. హరిహి పర్వత సంకాశ, ఆ వానరుడు ఇప్పుడు పర్వత సంకాశుడు, పర్వతంతో సమానమైన దేహంతో ఉన్నాడు. తామ్రవక్త రాగి రంగులోకి వచ్చేసింది ముఖం. మహాబలహ మహాబలుడు ఆయన. వజ్ర దమష్ట్ర నఖో భీమో వైదేహి మిదమబ్రవీత్. పళ్ళు వజ్రాల్లో ఉన్నాయి, భయంకరమైన పెద్ద పెద్ద వజ్రాలు లాంటి దంతాలట, కఠినమైన దంతాలన్నమాట. మంచి తీక్ష్ణమైన గోళ్లతో భీమాకారంతో ఉన్నాడు. మొల్ల రాస్తుంది మొల్ల రామాయణంలో, చుక్కలు తల్ల పూవులుగా అక్క జముగమేను వెంచి అంబర వీధిన్ వెక్కసమై కనుపట్టిన అక్కోమలి ముదమునుంది ఆత్మస్థితికి. ఆవిడ చాలా బాగా రాసింది చమత్కారంగా. హనుమంతుడు అలా శరీరం పెంచితే ఆకాశంలో ఎక్కడ ఉన్న నక్షత్రాలు ఆయన నెత్తి మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయట, ఎవరో హనుమంతుడిని పూజిస్తే ఆ పువ్వులు నెత్తి మీద ఉంటే ఎలా ఉంటాయి, అలాగ చుక్కలు తగిలేయట, అంత శరీరం పెంచేట, అక్క చెబుకు ఆశ్చర్యంగా శరీరం పెంచేట. అది చూడడానికి అసఖ్యంగా ఉంది ఆ రూపం. ఆవిడ ఆనందపడిపోయింది. వెంటనే అన్నాడు ఆయన, ఇప్పుడు చెప్పమ్మా నేను నిన్ను మొయ్యగలనా లేదా, చూసావా నా శరీరం ఏమనుకుంటున్నావు. సపర్వత వనోద్దేశం సట్టప్రకార తరణం లంక మిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తిమి అన్నాడంతే. ఈ కొండలతో గుట్టలతో కోటలతో ఉన్న లంకానగరాన్ని రావణుడితో పాటు మోసి ఎత్తుకుపోయి రాముడి కాళ్ళ మీద పారేయగలను అంతటి శక్తి నాకున్నది. ఇప్పుడు ఏం చెబుతామనగానే ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, హనుమ మరేమనుకోకు, నువ్వు ఎంత గొప్పవాడివో నాకు తెలుసు. తవ సత్వం బలం చేయవ విజానామి మహాకపే. ఓ మహాకపి వాయుపుత్ర ఆంజనేయ, నీ బలం నాకు తెలుసు. నీవు ఇంత చిన్న రూపంతో రావడం మారువేషమని తెలుసు. నా అంతట నేనే నీ బలం చూపించమని అడిగితే నీవు చూపించవు కనుక రెచ్చగొట్టా, ఇప్పుడు నువ్వు చూపించావు, నాకు ఆనందం. అసలు ఈ శరీరం లేకపోతే శతయోజన విస్తీర్ణ సముద్రం దాటి ఇక్కడికి రాగలవా, వచ్చినా నాతో మాట్లాడగలవా. కానీ నాకు ఒక నియమం ఉన్నది, రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి ముట్టుకోకూడదు, ఇది నా నియమం. ఒకవేళ నువ్వు కుమారుడితో సమానుడు కనుక వీపు మీద ఎక్కి రావచ్చు అనుకుందాం. వీపు మీద ఎక్కి తీసుకెడుతున్నప్పుడు నువ్వు మహావేగంగా ఎగురుతూ ఉంటే ఆకాశంలో నేను కళ్ళు తిరిగి కింద పడిపోను, సముద్రంలో పడిపోతా. సముద్రంలో తిమింగలాలు మసలు నన్ను మింగేస్తాయి, జలజంతువులు భక్షిస్తాయి, పైగా నాకు ధైర్యం కూడా సరిపోదు. అన్నిటికీ మించి చాలామంది ఏమనుకుంటారు, ఒకవేళ కొంపతీసి హనుమంతుడికి పెళ్ళయ్యిందా అని నీ గురించి ఏదన్నా అనుకుంటే ఎంత బాధది. సందేహం లేకుండా కళత్రవతి సందేహ, నీకు భార్య ఉందనే అనుమానం వస్తే అది మంచిది కాదు మనకు కూడా. ఇక రెండవది, రాక్షసులు ఊరుకుంటారా, నువ్వు నా నన్ను ఎత్తుకుపోతూ ఉంటే నీ వెంట పడతారు, వాళ్ళతో నువ్వు యుద్ధం చేయడానికి నిటారుగా లేస్తావు. వీపు మీద ఉన్నప్పుడు కూర్చున్న నేను నువ్వు నిటారుగా లేవగానే సముద్రంలో పడిపోతే మళ్ళీ మొదలకు వస్తుంది. లేదా నేను పడిపోకుండా గట్టిగా పట్టుకున్నా వాళ్ళు వేసే ఆయుధాలు నిన్నేం చేయలేకపోవచ్చు, అవి గుచ్చుకునే చచ్చిపోవచ్చు. ఏమైనా సరే ఇదంతా బాగుండదు, ఈలోపు రావణాసురుడు ఏదైనా చెయ్యవచ్చు. అదీ కాక రావణుడు రహస్యంగా ఎత్తుకొచ్చాడు నన్ను నా భర్త లేనప్పుడు. నా భర్త కూడా రహస్యంగా నన్ను పట్టుకెళ్ళకూడదు, నా భర్త రావాలి, ఈ రావణుణ్ణి చంపాలి, నన్ను టీవీగా 10 మంది చూస్తూ ఉండగా పట్టుకు వెళ్ళాలి, అది నా గొప్పతనం. నా భర్తకే దక్కాలి ఈ గొప్పతనం అంతా కూడా. అంచేత మారు మాట్లాడకుండా నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి వార్త చెప్పి ఆయన ఇక్కడికి తీసుకునిరా. పైగా మరొక మాట, భర్తృభక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర నాగం స్పృష్టుం స్వతో గాత్రమిచ్చేయం వానరోత్తమ. హనుమ, నా పాతివ్రత్య ధర్మం ప్రకారంగా, అంటే పతివ్రతలకు కొన్ని నియమాలున్నాయి, వాటి ప్రకారంగా పరపురుషుణ్ణి ముట్టుకోకూడదు. నేను నా భర్త రాముణ్ణి తప్ప అన్యపురుషుణ్ణి ముట్టుకోను. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు సుస్పష్టంగా ఆవిడ చెప్పేసి నాహం స్పృష్టం సతో గాత్రమిచ్చేయం వానరోత్తమ, ఈ శరీరం ఉన్నంత వరకు పరపురుషుణ్ణి ముట్టుకోను. అయితే నీ అడగచ్చు, రావణాసురుడు నిన్ను తొడ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చాడు కదా అని. రావణుడు సుస్పష్టంగా తొడ మీదే కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు, అందులో సందేహం లేదు. సినిమాల్లో చూపించినట్టుగా నేల పేకలించి తీసుకురావడాలు ఇవన్నీ కల్పిత కథలు. కానీ నాకున్నదల్లా ఒకటే, అప్పుడు నేను దిక్కులేని దానిని. అనీశా కిం కరిష్యామి వినాథా వ్యవశాసతి, అప్పుడు నా భర్త దగ్గర లేడు, దిక్కు లేదు, అటువంటిప్పుడు వాడు బలాత్కారంగా పట్టుకున్నాడు, అది నా తప్పు కాదు, అది వాడి తప్పు తప్ప. కాబట్టి నువ్వు వెళ్ళు అనగానే ఆయన ఆనందపడిపోయాడు. ఇదిగో తల్లి, ఇదిగో ఈ ఉంగరం తీసుకో, నువ్వు అన్న అన్ని అద్భుతమైనటువంటి మాటలు విని సంతోషించాను. పతివ్రత ఏం పలకాలో అలా పలికావు. రాముడు తన ఉంగరం ఇచ్చాడు, రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం, రామ అనే అక్షరములు చెక్కబడి ఉన్న ఈ ఉంగరము రాముడి యొక్క ఆనమాలుగా నీకు ఇస్తున్నాను, సేకరించమనగానే ఆవిడ సేకరించింది, ఆవిడ ఆనందపడింది. అప్పుడు అన్నాడు తల్లి, చాలా అద్భుతమైనటువంటి పతివ్రతతో మాట్లాడాను, నీ మాటలన్నీ యుక్తియుక్తం, స్త్రీ ఆకాశగమనం చేయలేదు, వీపు మీద ఎక్కి పరపురుషుని ముట్టుకోవడం కూడా కుదరదన్న నీ మాటల ఆనందం. సరే ఇప్పుడు నేను రాముడి దగ్గరికి వెడతాను, నీకు రాముడికి మధ్యలో జరిగిన ఏదైనా విశేషం నాకు చెప్పు, రాముడి ఉంగరం నీకు ఇచ్చా, నువ్వు కూడా మరేదైనా ఆనవాలు నాకు ఇయ్యి అనగానే వెంటనే ఆవిడేం చేసిందిట, మా ఇద్దరికీ ఉన్న గొప్ప కథ చెబుతా విను. ఒకప్పుడు చిత్రకూట పర్వతం మీద మేము నివాసం ఉంటున్నాం. అలా నివాసం ఉంటున్న కాలంలో ఒకనాడు రాముడు అలిసిపోయి నా తొడ మీద పడుకునున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కాకి వచ్చి నిద్రపోతున్న రాముడు నా తొడ మీద ఉండగా హఠాత్తుగా వచ్చి నా స్తనాన్ని పొడిచింది. అందులోంచి రక్తం కారుతూ ఉంటే నేను ఆ కాకిని కొడుతూ ఉంటే వెండల్లా మళ్ళీ మీదకు వచ్చింది. అది పదే పదే పొడుస్తూ ఉంటే స్తనం నుంచి రక్తం కారి రాముడి ముఖం మీద పడింది. రాముడికి మెలకు వచ్చింది. ఆగ్రహించాడు ఆయన, కహ్ క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన కేనతే నాగనాశోరు విక్షతం వైస్తనాంతరం. సీత, ఎవడే ఐదు తలలు కలిగిన పాముతో చెర్లాటాలాడుతున్న పాపాత్ముడు, నీ స్తనంలో గాయపరిచిన ఆ దుర్మార్గుడెవడు? అంటే రాముడికి కోపం తెప్పిస్తే ఐదు తలలు కలిగిన పాముతో చెరలాటలాడడంతో సమానం అన్నమాట. ఆ మాట ఆయనే చెప్పాడు. ఎవడు వాడు అని అటు ఇటు చూడగానే అక్కడ సీతాదేవి స్తనమును పొడిచి రక్తం మాంసం బయటికి లాగినటువంటి కాకి కనపడింది. దాని ముక్కు ఎర్రగా రక్తంతో తడిసి ఉన్నది. అది నిజానికి పుట్టుకతో కాకి కాదు, ఇంద్రుడి కొడుకు జయంతుడే శాపవశాత్తు కాకి అయ్యాట. వాడికి దిక్కుమాల బుద్ధి. ఎప్పుడూ కూడా పూర్వకాలంలో కాకులు బతికున్న జంతువులు పొడుచుకు తినేవి కావు. చచ్చిన జవాళ్ళు పీక్కు తినడం, మర్రి పళ్ళు తినేవి. అలా కలియుగంలోనే బతికున్న జంతువులు పీక్కోవడం జరుగుతుందన్నమాట. అందుకే ఆ రోజుల్లో ధర్మం బతికున్న వాటి తోలికి రావు గనక అందులో తోలుకుని బాధపడుతూ ఉంటే, స్తనం మీద గుచ్చేస్తుంటే బాధపడి తోలుతూ ఉంటే కూడా మళ్ళీ మీదకి రావడం వల్ల రాముడు ఆగ్రహించాడు. ఆగ్రహించి పక్కనే ఒక దర్భ తీసి వెంటనే బ్రహ్మాస్త్ర మంత్రంతో మీదకు వేసేసేట. ఈ బ్రహ్మాస్త్రం కాకి వెంటబడింది. ఆ కాకి కావు కావని రక్షించమని ఏడుస్తూ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలన్నీ తిరిగింది. అందరినీ రక్షించమంది, ఎవ్వరూ రక్షించలేక చివరికి మళ్ళీ ఏడుస్తూ తిరిగి రాముడి కాళ్ళ మీద పడిందిట. రామబాణం నుంచి ఈ లోకంలో ఎవడూ రక్షించలేక మళ్ళీ రాముడి కాళ్ళ మీదే పడి రామ రక్షించమంటే రాముడు అంత దుర్మార్గుణ్ణి కూడా క్షమించి, సరే కానీ నా బ్రహ్మాస్త్రం వ్యర్థం కాదు, నిన్ను రక్షించాలంటే నీ అవయవం ఇచ్చేయమన్నట్ట. వెంటనే అదేం చేసింది, హినస్తు దక్షిణాక్షిత్వ చరయిత్యత సోబ్రవీత్, వెంటనే నా కుడి కంటిని తీసేసుకో అన్నది కాకి. రాముడి బ్రహ్మాస్త్రం కుడి కంటిని తీసింది. ఇక్కడే కొన్ని అద్భుతమైన కథలున్నాయి. కుడి కన్ను పోగానే ఆ కాకి ఏడుస్తూ ఉంటే, రాముడు నీకు నీ జాతికి కూడా ఈ కన్ను ఈ క్షణం నుంచి పోతుంది, కానీ అలా పోతే ఇబ్బంది కనుక నీకు వరం ఇస్తున్నాను, నువ్వు కుడి వైపుకు చూస్తే కుడి కన్ను కనపడుతుంది, ఎడమ వైపుకు చూస్తే ఎడమ కన్ను కనపడుతుంది. ఆ విధంగా పోయిన కన్ను ఒంటి కన్నున్నా ఏ వైపు చూస్తే ఆ వైపు దృష్టి ఉంటుంది కాబట్టి నీకు ఇబ్బంది లేదన్నట్టు. అందుకే కాకి ఈ వైపు చూస్తే ఈ కన్ను కనపడదు, ఇటు చూస్తే ఈ కన్నే కనపడుతుంది, ఇది కనపడదు. అలా ఏ వైపుకు చూస్తే ఆ వైపు ఒక్క కన్నే కనపడుతుంది అన్నమాట. అలాంటి వరమిచ్చి రక్షించాడు. అప్పటి నుంచి కాకులన్నీ కూడా తదాప్రభృతి కాకానాం ఏకమక్షీతి విశృతం ఒంటి కంటివిగా ప్రసిద్ధికెక్కాయి. అలా రాముడు ఆనాడు నా స్తనం పొడిచిన ఒక కాకి మీదకే బ్రహ్మాస్త్రం వేశాడే, అటువంటిది రావణాసురుడు నన్ను అపహరించి ఇన్ని బాధలు పెడుతూ ఉంటే ఈ దుర్మార్గుడి మీదకి ఎందుకని అస్త్రం వెయ్యడం లేదు, ఎందుకు వీడిని ఉపేక్షిస్తున్నాడు అని నేను అడిగానని చెప్పమనగానే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఉన్న విషయం తెలియక ఆయన ఉపేక్షించాడు, ఆయన రాని వీడంతు తేలుస్తాడు అన్నాక ఆ తర్వాత ఆవిడేం చేసిందట, నెత్తి మీద ఉన్న చూడామణి తీసిచ్చిందిట. ఈ చూడామణి దివ్యమణి, ఈ మణిని రాముడికి ఇచ్చేసి అప్పుడు రాముడు గుర్తు పెడతాడు, ఏష చూడామణిర్ దివ్య, ఇది దివ్యమైన చూడామణి, పరమ పవిత్రమైనది, సముద్రంలోంచి పుట్టుకొచ్చింది ఇది, ఈ మణిని చూపించావంటే రాముడు నన్ను చూసినట్టు ఆనందపడతాడనగానే వెంటనే ఆయన ఆ మణిని కూడా తీసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. ఆపై సీతాదేవిని పదే పదే ఆశ్వాసం చేశాడు. ఇందులో ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది. ఆయన వెళ్ళిపోతున్న సమయంలో సీతాదేవి గొప్ప మాట అన్నది. ఏమన్నదట, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా, హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవేత్. హనుమ, నువ్వేం చేస్తావో ఏమిటో తెలియదు. ఈ కార్యనిర్వహణ ఏ కార్యం, నన్ను రాముడితో కలపడం అనే కార్యనిర్వహణకి నీవే తగిన వాడివి. నువ్వు బాగా ఉత్సాహంతో కార్యరంగంలో దూకు, నా దుఃఖం తొలగించు, నువ్వు ఏం పని చేస్తావో నాకు అనవసరం, మొత్తం మీద పనిచేసి యత్నం పూర్తి చేసి నాకు దుఃఖక్షయకరుడవుక, నీ ప్రయత్నంతో నీ పూనికతో నా దుఃఖాలు తొలగించు. అంటే హనుమ, ఇహ నా రక్షణ భారం నీది, నువ్వే ఈ పని చేసి పెట్టాలి, నా దుఃఖం తొలగించాలి, రాముడి దగ్గరికి తీసుకెళ్ళాలి, నువ్వు ఎన్ని కష్టాలైనా పడు. అందుకే ఇది మంత్రం అన్నారు. దీనిని ఆపదామపహర్తారం శ్లోకంతో కలిపి చదివితే మహామంత్రం అవుతుంది. ఆవిడ అనగానే హనుమంతుడు ఆవిడని ఓదార్చాడు. ఓదార్చి ఇహ ఇలా అనుకున్నట్ట, నేను వచ్చిన పని దిగ్విజయంగా అయింది, సీతామాతతో మాట్లాడాను, ఇహ నేను కొంచెం రావణాసురుడితో కూడా మాట్లాడి పెడితే బాగుంటుంది. అల్ప కార్యం మిగిలింది, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసి తీక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థి అదృశ్యతే. సీతాదేవిని దర్శించడం అనే గొప్ప పని పూర్తయింది, ఇంకా చెయ్యవలసిన కార్యం కొంచెం ఉంది. అదేమిటి? రావణాసురుడిని చూసి మాట్లాడడం, రామదూతగా వచ్చానని వాడికి చెప్పడం, వీలుంటే నచ్చ చెప్పి సీతని తిరిగి రాముడికి ఇచ్చేలాగా చెయ్యాలి, యుద్ధం నివారించినట్టు అవుతుంది, నా ప్రయత్నం నేను చెయ్యాలి. కాబట్టి రావణుడితో మాట్లాడడానికి ఏం చెయ్యాలి? ఈ కాపలా వాళ్ళని మంచిగా చెప్పి లోపలికి వదలమంటే వదలరు, ఎందుకంటే మూర్ఖులకి మంచి ఎక్కదు గనక. డబ్బిచ్చి వశపరుచుకుందామా అంటే లంకానగరంలో ఉన్న ఐశ్వర్యం కుబేరుడి దగ్గర కూడా లేదు, నాబోటి వాడిని నిలబెట్టుకుంటారు వీళ్ళు. కాబట్టి లంచం ఇచ్చి అంటే దానంతో ఈ పని సాధించలేము. భేదం పెడదాము అంటే భేదం పెట్టే అవకాశం లేదు, వీళ్ళంతా మధోన్మత్తులు, బలవంతులు, వీళ్ళు ఐకమత్యంతో ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు, అన్ని పదవులు ఉన్నవాళ్ళు, ఇన్ని భోగాలు ఇన్ని విశేషాలు ఉన్నవాళ్ళ మధ్యలో భేదం కూడా కష్టమే. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే జయాపజయాలు దైవాధీనాలు, అప్పుడు నేను బంధింపబడితే మళ్ళీ కార్యం పాడైపోతుంది, మదో గొడవ కదా. మరి నేను బంధింపబడితే మళ్ళీ ఇక్కడ వచ్చేవాడేవాడు? మళ్ళీ అంతలేమనుకుంటున్నాడు, నన్ను బ్రహ్మ ఇంద్రుడు దిక్పాలకులు కాపాడుతుండగా నాకు వచ్చిన భయం లేదు, కనుక ఏమైనా యుద్ధం చేసి తీరవలసిందే రావణుడితో మాట్లాడాలి. మాట్లాడాలంటే దానికి ఒకటే మార్గం, ఈ అశోకవనం ధ్వంసం చేస్తే రావణుడు నన్ను పట్టుకోవడానికి భటులు పంపుతాడు, అప్పుడు తండిపో ఆ పడంగా వాళ్ళతో యుద్ధం చేద్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. వెంటనే శరీరం విపరీతంగా పెంచేశాడు, విజృంభించేశాడు, మొత్తం ఆ అశోకవనంలో చెట్లు పీకేశాడు, అక్కడ ఉన్న ప్రసాదాలు పడగొట్టేశాడు, భయంకరమైన పెడబబ్బలు పెట్టాడు, ఆ మొత్తం అశోకవనం అంతా అల్లకల్లోలం చేసేసాడు. పక్షులు అటు ఇటు కోతలు పెడుతూ పరిగెడుతూ పారిపోతున్నాయట. ఇంతలో దూరంగా సీతాదేవిని అంతవరకు బెదిరించి ఆ తర్వాత విశ్రాంతిగా పోయినటువంటి రాక్షస స్త్రీలు ఎక్కడెక్కడో నిద్రపోతున్నారు చుట్టుపక్కల అశోకవనంలో. ఆ నిద్రపోతున్న వాళ్ళకి వెలుగు వచ్చేసింది, వాళ్ళు గబుక్కుని లేచి చూశారట. తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాహ తద్వనం దదృశుర్భగ్నం తంచ వీరం మహాకపిం. అప్పటిదాకా హాయిగా గాఢంగా నిద్రలో ఉన్నటువంటి ఆ వికృత స్త్రీలు, ఆ వికృతాకారంతో ఉన్న భయంకర రాక్షస స్త్రీలు టక్కన లేచారు ఈ చెట్లు కూలిపోతున్న శబ్దాలకి, హనుమంతుడు అరుపులకి, ఆ కేకలకి. ఎదురుగుండా చూశారు అతికాయుణ్ణి, మహాకాయుణ్ణి, హనుమంతుణ్ణి. ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళు పరుగు పరుగున సీత దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు నిద్రపోతున్నారు కానీ సీత దగ్గరికి ఎవడో వచ్చాడు ఏదో మాట్లాడుతున్నాడు అనేది అస్పష్టంగా తెలుస్తూనే ఉంది మనకు కూడా. అంతే, అప్పుడు నిద్రపోతున్నా పక్కనే జరుగుతున్నా తెలుస్తాయి, పట్టించుకో నిద్ర వల్ల. అంటే వాళ్ళు ఇందాకటి నుంచి సీత హనుమల యొక్క సంభాషణలు కొంచెం కొంచెం వినగలుగుతున్నారు, అర్థం కాలేదు వాళ్ళకేమీని. ఇప్పుడు ఎప్పుడైతే హనుమంతుడిని ఎదురుగుండా వికృతాకారంతో ఉన్నవాడిని చూశారో ఆ భయంకరాకారుణ్ణి, ఇప్పుడు వాళ్ళు ఇందాక చూసింది నిజమో అనిపించిందనమాట. అందుకని ఆమె దగ్గరికి వెళ్ళి అన్నారట సీతతో ఆ రాక్షస స్త్రీలు, కోయం కశ్య కుతో వాయం కిం నిమిత్తమిహాగత కథం త్వయా సహానేన సంవాద కృత ఇత్యుత. సీత, వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు వీడు, ఎవరికి సంబంధించిన వాడయి ఉంటాడు వీడు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడాడు? మేము చూసాం ఇందాక, మేము నిన్నేం అనలే, రావణుడికి కూడా చెప్పంగాని నిజం చెప్పి ఇతడు ఇందాక నీతో ఏదో గుసగుసలాడుతున్నట్టుగా మాకు తెలిసింది, ఎక్కడి నుంచి వచ్చాడో ఏం మాట్లాడాడో నిజం చెప్పు అనగానే సీతాదేవికి ఇప్పుడు ఇక్కడ ధర్మ సంకటం, నిజం చెప్పాలి చెప్పకూడదు, ధర్మ ప్రకారం సత్యం పలికి తీరాలి. కానీ సత్యం పలికి వీడు నా కోసం ఏం వచ్చాడు, రామదూత హనుమ అంటే ఏమో హనుమంతుడికి ఏం ప్రమాదం వస్తుందో, అందుకని చాలా తెలివిగా అసత్యం వాడలేదు, సత్యము చెప్పకుండా ఏమన్నది తప్పించుకుంటూ మీకే తెలియాలి అన్నదట. యూయమేవాభిజానీతయోయం యద్వా కరిష్యతి అహిరే వహ్యహే పాదాన్ విజానాతి న సంశయ. మీకే తెలియాలి, రాక్షసులు మాయావులు, రాక్షసమాయ రాక్షసులకే తెలుస్తుంది, పాము జాడ పాముకే తెలుస్తుంది. పాము పొట్టలోకి వెళ్ళిపోతే ఆ పొట్టలో పామును బయటికి లాగడానికి అందుకే ఇంకో పాము నొంపుతారు, అది ఎలా వెళ్ళిందో ఈ పామే తెలుసుకుంటుంది. పాము జాడ పాముకే తెలియాలి, మాయావులైన రాక్షసుల మాయా విశేషాలు మాయా వినులైన మీకే తెలియాలి అనగానే కొంతమంది అక్కడ కాపలా ఉండి సీత నిజం చెప్పదని గ్రహించి పరుగు పరుగున కొందరు రావణుడి దగ్గరికి వెళ్ళారు. రావణుడు అప్పుడు నిండు సభలో ఉండగా, రావణ నువ్వు ఇక్కడ హాయిగా టీవీగా సింహాసనం మీద కూర్చున్నావు, అక్కడ కొంప మునిగిపోతున్నాయి. సీతాదేవి ఉన్న అశోకవనంలోకి మరొక జంతువు అడుగు పెట్టకూడదు నీ ఆజ్ఞ లేకుండా, అది నీ ఆజ్ఞ. ఎవడైనా అడుగు పెడితే వాడిని చంపేయి ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఒక వానరుడెవడో వచ్చాడు, భయంకరాకారుడు వాడు, సీతతో రహస్యంగా గుసగుసలాడాడు. సీతతో గుసగుసలాడి ఆపై శరీరం పెంచి విజృంభించి అశోకవనం ధ్వంసం చేస్తున్నాడు. సీతతో మాట్లాడకూడదు, అశోకవనంలోకి రాకూడదు. వాడు రెండు పనులు తీశాడు, అశోకవనంలోకి అడుగు పెట్టడం అయింది, సీతతో మాట్లాడడం అయ్యింది. అశోకవనం అంతా తగలబెట్టేస్తున్నాడు, పీకేస్తున్నాడు, కానీ సీతాదేవి కూర్చుని ఉన్న శింసుప వృక్షం జోలికి వెళ్ళలేదు. ఎందుకో తెలియదు. కారణం, జానకి రక్షణార్థం వా శ్రమద్వా నోపలభ్యతే. జానకిని రక్షించడం కోసం లేక అలిసిపోయో, అయినా వాడికి శ్రమ ఏమిటి? వాడు ప్రపంచం పీకేటట్టున్నాడు, లంకానగరం అంతా ధ్వంసం చేయగలిగే శక్తి కలిగిన అతడికి సీత కూర్చుని నొక్క చెట్టుని పీకడం పెద్ద కష్టమా? అనుమానం లేదు, సీత కోసమే అట్టే పెట్టుంటాడు వాడు. అనగానే రావణాసురుడు పళ్ళు పటపట కొరికాడు, ఆగ్రహంతో ఊగిపోయాడు, కళ్ళు ఇరిపెక్కాయి, భయంకరమైన క్రోధం వచ్చింది. ఆ కోపంతో ఏమైందట, తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్న అశ్రువిందవః దీప్తాభ్యామివ దీపాభ్యాం సాత్యశ స్నేహవిందవః. రెండు కన్నీటి బొట్లు కిందకి రాలేయట ఆగ్రహంతో ఉంటే. ఆ కన్నీటి బొట్లు ఎలాగున్నాయో చెప్పారు. కాగడా వెలిగిస్తే ఆ కాగడాలోంచి వేడివేడి నూనె బొట్లు ఎలా పడతాయి, అలా పడ్డాయి అన్నారు భయంకరంగా. ఆపై పళ్ళు పటపట కొరుకుతూ, తనతో సమానమైన వీరులు ఉన్నారా అతనికి, ఆత్మన సదృశాన్ సోరాన్ కింకరాన్ నామ రాక్షసాన్. రావణాసురుడు ఎంత బలవంతుడు, అంతటి బలము కలిగినటువంటి వాళ్ళు ఇంచుమించుగా కింకరులు అంటారు వాళ్ళని. ఎప్పటికప్పుడు మేమేం చెయ్యాలి ఏం చెయ్యాలని అడుగుతూ ఉంటారు కనుక కింకరులు అన్నారు. 80,000 మంది వాళ్ళు, తేషాం 80,000 కింకరాణాం తరస్యునాం. అటువంటి 80,000 మంది రాక్షసుల్ని వెళ్ళండి అని ఆజ్ఞాపించగానే వాళ్ళంతా ఆయుధాలు తీసుకుని హనుమంతుడు ఉన్న చోటుకు వచ్చారు. ఈలోపు హనుమంతుడు ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఆ అశోకవనం ధ్వంసం చేస్తూ మధ్య మధ్యలో భుజాస్ఫాలనం చేసుకుంటూ తోకతో నేల వాదుతూ ఇలా అన్నట్ట, జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. రామచంద్ర ప్రభువుకి జయం కలుగుగాక. మహాబలవంతుడు మా రాముడు, ఆయనకి తిరిగేమున్నది, అంతటి బలవంతుడైన లక్ష్మణుడికి జయం కలుగుగాక మహాబలుడికి. రామచంద్రుడి యొక్క అనుగ్రహముతో రాజ్యం పొంది ఆయన చేత పరిపాలింపబడుతున్న సుగ్రీవుడికి జయం కలుగుగాక. నేనెవరిని, హనుమంతుణ్ణి, వాయుపుత్రుణ్ణి, రాముడి దూతని, నేను సేవకుణ్ణి, ఎంత పనినైనా తేలికగా చేయగలను నేను. శత్రు సైన్యాలని నాశనం చేసే హనుమంతుణ్ణి నేను. ఇదిగో ఇక్కడికి వచ్చాను, నాకేం ఆయుధాలక్కర్లా, గోళ్లతోటి చెట్లతోటి కాళ్లతోటి కొట్టి చంపేస్తాను దుర్మార్గుల్ని. 1,000,000 మంది రావణాసురులు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు. శిలలతో వృక్షాలతో రాక్షసుల్ని లంకాపురాన్ని నాశనం చేస్తా. నేను వచ్చిన పని ముగించుకుని సీతకి నమస్కారం చేసిపోతాను. ఒరే, మీరు రాముడితో వైరం తెచ్చుకున్నారా, ఆయన భార్యని సీతని అపహరించి తెచ్చారు, ఇక మీరు లేరు, మీ లంక ఉండదు, మీ సమస్త లోకాలు నాశనం అయి తీరతాయి, మూర్ఖుల్లారా అని పలుకుతూ ఉంటే రాక్షస వీరులు చుట్టుముట్టారట. వాళ్ళందరినీ చీల్చి చెండాడేశాడు ఆయన. ఇంతలో కింకరులంతా 80,000 మంది మీదకు వచ్చారు, అందరినీ చంపిపారేశాడు ఒక్కడిని మిగల్చకుండా. హతశేషులు వెనకాతలున్నవాడు పారిపోయారట. ఆపై హనుమంతుడు 80,000 మంది ఆ రావణ కింకరుల్ని చంపి అక్కడ ఒక చైత్య ప్రసాదం ఉంటే దాన్ని పడగొట్టేశాడు. ఇదిగో రాముడితో విరోధం తెచ్చుకున్న మీ లంక నాశనం అవుతుందన్నట్ట. రావణాసురుడికి కింకరులు తెచ్చారనే వార్త విని ఆశ్చర్యం కలిగి జంబువాలిని ప్రహస్తపుత్రుణ్ణి పంపాడు. ప్రహస్తపుత్రుని కూడా హనుమంతుడు చంపిపారేశాడు. ఏడుగురు మంత్రిపుత్రులు పంపాడు, వాళ్ళని చంపాడు ఆయన. దానితో ఐదుగురు సేనాధిపతుల్ని, పంచ సేనానాయకుల్ని పంపాడు. విరూపాక్షుడు, యోపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు ఈ ఐదుగురు వస్తూ ఉంటే వాళ్ళతో ఘోర యుద్ధం చేసి వాళ్ళని చంపిపారేశాడు ఆయన. ఆశ్చర్యపోయాడు రావణాసురుడు. ఇదేమిట్రా, ఎవరు పెడితే వాళ్ళనే చంపేస్తున్నాడు వాడెవడా అనుకుని ధాన్యమాలిని మొదలైనటువంటి సకల భార్యలు తనని సేవిస్తూ ఉంటే తాను మాత్రం సకల భార్యల్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా పూజించే పట్టమహిషి ఉన్నది ఆయనకి, ఇష్టురాలు. ఆవిడే మండోదరి. ఎందరు భార్యలైనా ఉండవచ్చు కాక మండోదరి స్థానం మండోదరిది. అటువంటి మండోదరి పుత్రుడు రణపండితుడు అయిన అక్షకుమారుడు, వీరుడు, బ్రహ్మవరాలు పొందినవాడు. అతడి కేసి చూశాట. తతో మహాన్ బాల దివాకర ప్రభం ప్రతప్త జాంబూన దజాల సంతతం రథం సమాస్థాయ యయౌ సవీర్యవాన్ మహాహరింతం ప్రతినైరుతర్షభః. వెంటనే లేచాడు అక్షకుమారుడు. తండ్రి యొక్క చూపులతోటే కనిపెట్టాడు. రావణాసురుడి దృష్టి పడ్డంతో ఉత్సాహంతో లేచాడు. మహావీరుడు అన్నారు, రాక్షస శ్రేష్ఠుడు వాడు, ఉదయభానుడి కాంతులతో ప్రకాశిస్తాడు వాడు. యుద్ధానికి బయలుదేరాడు. మంచి రథమున్నది వాడికి, ఉత్తమాస్యాలు, 8 గుర్రాలు దానికి పొంచబడి ఉన్నాయి. అది దేవతలు రాక్షసులు కూడా జయించడానికి అలవి కాని రథం. ఆ రథమెక్కి కోదండం, గద, ముద్గరం, సోలం, పరసు, పట్టిసం వంటి ఆయుధాలన్నీ తీసుకుని యుద్ధరంగానికి వస్తూ ఉంటే ఆ వీరుణ్ణి చూచాడు హనుమంతుడు. కుర్రాడు బలే ఉన్నాడు అనుకున్నట్ట. హనుమంతుడి మీదకి వాడు బాణాలు, తీవ్రమైన బాణాలు విడిచిపెడుతూనే ఉన్నాడు. హనుమంతుడు ఆ బాణాల నుంచి తప్పించుకుంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే రాక్షసుల్ని చీల్చి చెండాడగలనని ఉత్సాహంతో ఉన్నాడు. ఇవేం లెక్క చేయటంలా, అటు ఇటు తప్పుకుంటూ ఉంటే ఆగ్రహంతో మరికొన్ని బాణాలు కొట్టాడు. అక్షకుమారుడు కుర్రాడు కదా అని ఉపేక్షించేసరికి వాడు కొట్టిన బాణాలు మూతి చుట్టూ తగిలి ఎరుపెక్కిపోయిందట హనుమంతుడికి. గురి తప్పకుండా కొట్టేట శిరస్సు మీద కొన్ని. హనుమంతుడి శిరస్సు కూడా ఆ దెబ్బలు తగిలి గాయపడి రక్తం కారింది పాపం. సతై శరై మూర్ధ్ని సమం నిపాతితై క్షరన్న సుదిగ్ధ వివృతలోచన. నవోదితాదిత్య నిభస్య రాంసుమాన్ వ్యరాజతాదిత్య ఇవాంసుమాలిక. మూడు తీవ్రమైన బాణాలు ఒక్కేసారి కొట్టాట హనుమంతుడి శిరస్సు మీద అక్షకుమారుడు. ఆ మూడు బాణాలు పటక్కన తగలగానే తల మీంచి రక్తం అలా ధారగా కిందకు కారిపోయింది. కొండమించి సెలగేరు ప్రవహించినట్టుగా రక్తంతో తడిసి ఎర్రని కళ్ళతో, గుండ్రని కళ్ళతో ఆయన ఉదయిస్తున్న సూర్యుడిలా ప్రకాశించాడు. ఆ సమయంలో ఆదిత్యుడిలా ఉన్నాడు అన్నాడు ఆయన. హనుమంతుడు సూర్యుడైతే సూర్యుడికి కిరణాలు ఉండాలిగా, మరి ఆ బాణములే కిరణములట. బాణములనే కిరణములతో ప్రకాశిస్తున్న నూతనాదిత్యుడిలా ఉన్నాడు ఆ మహానుభావుడు. కోపించాడు. ఓహో, వీడేదో బాలుడు అనుకుంటున్నాం, అంతకంతకీ విజృంభిస్తున్నాడు అనుకున్నాడు ఆయన. వెంటనే బండరాయి తీసి కొట్టాడు. ఆ బండరాయిని వాడిని ముక్కలు కొట్టేశాట. మహాభయంకరమైన బండరాళ్ళు వేస్తూ ఉంటే వాటిని పిండి పిండి చేస్తున్నాడు. అక్షకుమారుడు మూర్ఖత్వంతో ఉన్నాడు, యుద్ధంలో ఉన్నాడు, మహావీరుణ్ణనే గర్వంతో ఉన్నాడు. లెక్క చేయకుండా హనుమంతుడిని కొడుతున్నాడు. హనుమంతుడు ఇంకా మరింత విజృంభిస్తున్నాడు. ఇలా ఒకరితో ఒకరు బాణాలు వేసుకుంటున్నారు, రాళ్ళు వేస్తున్నారు, ఒకళ్ళు ఒకళ్ళు తగలటంలా. ఇంతలో ఇక హనుమంతుడి యొక్క వక్షస్థలం మీద కూడా ఓ దెబ్బ కొట్టేటవాడు. దాంతో ఆయన వక్షస్థలం నుంచి రక్తం కారిందిట. అబాలవద్బాల దివాకర ప్రభక కరోత్యయం కర్మ మహాన్ మహాబలః నచాస్య సర్వాహవ కర్మ శోభినః ప్రమాపణే మే మతిరత్ర జాయతే. ఎవడురా వీడు? బాల సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు, యువకుడిలాగా యుద్ధ విద్యల్లో ఆరితేరి ఉన్నాడు. వీడు బాలుడు కాదు, కానీ బాలుడి కంటే మరింత తీక్ష్ణమైనటువంటి బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఇతడు బలశాలి, వీరుడు, యుద్ధ విద్యలలో అరితేరినవాడు. ఎందుకో వీడిని చంపడానికి మాత్రం నా మనస్సు రావడంలా అనుకున్నాడు ఈయన. ఇటువంటి వీడిని చంపకూడదు అనుకుందామా అంటే చావకూడుతున్నాడు. ఎలాగా? ఉపేక్షించకూడదు. ఉపేక్షిస్తే చివరికి నన్ను రక్షించే వాళ్ళు ఉండరేమో. ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. వెళ్ళి మహావేగంగా అరిచేత్తు ఒక్కసారి అక్షకుమారుడు రథం మీద ఒక్క దెబ్బ కొట్టాట. అరచేతి దెబ్బకి రథచక్రాలు పగిలిపోయాయి. ఆ మధ్యలో ఉండే నొగలు వేరైపోయింది, గుర్రాలు చచ్చిపోయాయి. వెంటనే వాడు కత్తి తీసుకుని ఆకాశ మార్గానికి లేచిపోయాట అక్షకుమారుడు. అలా పైకి ఎగురుతూ ఉంటే హనుమంతుడు రమాంతంగా వాడి కిందకి చేరి కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి పక్కన ఉన్న బండరాతి మీద వేసుకొట్టేశాడు. ఆ దెబ్బతో వాడి కాళ్ళు విరిగిపోయాయి, చేతులు విరిగిపోయాయి, నడుం పగిలిపోయింది, కళ్ళు పచ్చడైపోయాయి. దాంతో వాడికి ఎక్కడ కాళ్ళు ఎక్కడ కీళ్ళో చేతిలో తెలియక పచ్చడి పచ్చడై చచ్చిపోయాట. ఆ విధంగా హనుమంతుడు వాడిని సంహరించి మళ్ళీ ఠీవిగా ఆ చైత్య ప్రసాదం దగ్గర కూర్చుని ఎవడొస్తాడో రెండు అన్నట్టుగా చూశాట. ఈలోపు రావణాసురుడికి తెలిసింది, ఆశ్చర్యపోయాడు. అయ్య బాబో, మహాపరాక్రమవంతుడు వరగర్వితుడైన అక్షకుమారుడు కూడా ఆ వానరుడి చేతిలో చచ్చిపోయాడంటే ఈ వానరుడు ఎవడై ఉంటాడా అని కించిత్ కాలం ఆగ్రహము భయము కూడా కలిగాయి రాక్షసరాజుకి. అంటే లోపల లోపలేమో భయం, పైకి మాత్రం నటిస్తున్నాడు ఆగ్రహాన్ని. వెంటనే ఇంద్రజిత్తుకేసి తిరిగాడు. ఇంద్రజిత్, తప్పనిసరిగా నీవు యుద్ధానికి వెళ్ళడం. త్వమస్త్రవిచ్ఛస్త్రవిదాం వరిష్ఠః సురాసురాణామపి శోకదాత సురేషు సేంద్రేషు చ దృష్టకర్మా పితామహారాధన సంచితాస్త్రః. నాయనా కుమారా ఇంద్రజిత్, నువ్వు అస్త్రవిద్యలలో ఆరితేరినవాడివి. అసలు అస్త్రవేత్తలలో నీ అంతటి వాడు లేడు. శస్త్రాలు ప్రయోగిస్తావు, మంత్రముతో ప్రయోగిస్తే అస్త్రం అంటారు, మామూలు ఆయుధాలు అయితే శస్త్రాలు అంటారు. ఈ అస్త్రశస్త్రాలు రెండింటిలో ఆరితేరావు నీవు. దేవతలు రాక్షసులు కూడా నీ వంటి యుద్ధంలో భయపడతారు. బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి మెప్పించి బ్రహ్మాస్త్రం పొందావు. ఇంద్రుణ్ణి జయించావు కాబట్టి ఇంద్రుడు ఓడిపోయి ఇంద్రజిత్ అనే బిరుదిచ్చాడు నీకు. నిన్ను యుద్ధంలో దేవదానవ గంధర్వాది జాతులెవరూ నిలువరించలేరు. అసలు మూడు లోకాలలో నీకు సాటి వచ్చేవాడు లేడు. అందుకే నిన్ను పంపిస్తున్నాను. ఈ వచ్చిన వానరుడు ఎవడో కానీ సామాన్యుడు లేడు. వాడు సామాన్యుడిలా అనిపించడం లేదు నాకు. అమ్మ బాబో, 80,000 మంది కింకరుల్ని చంపాడు, జంబుమాలిని చంపాడు, అమాత్యపుత్రుల్ని చంపాడు, పంచశానాగ్ర నాయకుల్ని చంపాడు, ఇంకా అక్షకుమారుణ్ణి మహావీరుణ్ణి చంపాడంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఇతడు ఎందుకో వానరుడు కాదు, పరాక్రమం చూస్తే ఇంద్రాదుల్ని మించిన పరాక్రమం. కానీ రూపమే వానర రూపం. నా అనుమానం ఎవడో మారువేషంలో ఇలా వచ్చి ఉంటాడు వీరుడా. ఆ వానరుడు ఒకేసారి ఇంతమందిని చంపగలుగుతున్నాడంటే ఇది మనం బాగా ఆలోచించవలసిన విషయం అయి ఉంటుంది. నువ్వు బాగా ఆలోచించు. నిన్ను యుద్ధానికి పంపడం నాకు ఇష్టం లేదు బాలుడివి, కొడుకు గనక. కొడుకు ఎంత గొప్పవాడని, కొడుకు కొడుకే కదా, అందుకని ఇష్టం లేదు. కానీ క్షాత్రధర్మం అనుసరించి రాజు ముందు వెళ్ళకూడదు నేను పంపడం తప్పడంలా, తప్పది ఇది క్షత్రియ ధర్మం ఇది. కానీ జాగ్రత్త, ఆ వీరుణ్ణి అదుపులో పెట్టు. నువ్వు చావకు, వాణ్ణి చంపు. అవసరమైతే ఏ అస్త్రమైనా ప్రయోగించు. నువ్వు వీరుడివి, నువ్వు అన్ని అస్త్రశస్త్రాలు గుర్తుపెట్టుకో అనగానే ఇంద్రజిత్తు పెద్దగా మాట్లాడలా, లేచాడు, నిలబడ్డాడు. పర్వకాలంలో సముద్రుడు ఉప్పొంగుతూ తండ్రి గారికి ప్రదక్షిణ చేశాడు. అక్కడ నుంచి హనుమంతుడు ఉన్న చోటికి వచ్చాడు. దూరం నుంచే వీరుడై గుర్రాలు పుంచిన మంచి రథం మీద వస్తున్నటువంటి ఇంద్రజిత్తుని చూచాడు ఆంజనేయుడు. సందేహం లేదు, ఈతడు వీరుడు అని కనిపెట్టేశాడు ఆయన, అవధ్యుడు అని కనిపెట్టాట. హనుమంతుణ్ణి చూచాడు ఇంద్రజిత్తు. ఓహో, ఈతడు కూడా అవధ్యుడే అనుకున్నట్టు. అంటే ఇద్దరు ఒకళ్ళ శక్తులు ఒకళ్ళు కనిపెట్టారు, మహాత్ముల లక్షణాలు అవి. ఇక అక్కడి నుంచి ఇంద్రజిత్తు బాణ పరంపర ప్రయోగించాడు. ఆ బాణాలు ఏవి, హనుమంతుడిని తాగడంలా. హనుమంతుడు వేసే రాళ్ళు చెట్లు ఇంద్రజిత్తుని తాగటం లేదు. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిత్ నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజమింద్రజిత్తు. ఇంకా ఇంద్రజిత్ విసిగిపోయాడు. ఎన్ని బాణాలు కొట్టినా ఒక బాణం కూడా హనుమంతుడికి తగలదు, అతడు వేసేవి తనను తాకవు. ఈ యుద్ధం ఎంతసేపు అంటే ఈ వానరుడికి చావడానికి సంసిద్ధంగా ఉన్నవాడు కాడు. అసలు మా చేతిలో చావడు, అవధ్యుడు అంటే అదనమాట, మా చేతిలో వీడు చావడు. ఇక ఏం చెయ్యాలి? వెంటనే బ్రహ్మాస్త్రం ప్రయోగించాట. బ్రహ్మాస్త్రానికి ఒక లక్షణం ఉన్నది, ఎవడైనా చంపలేకపోతే వాడిని బంధిస్తుంది. అందుకని బంధించడానికి వేశాడు ఆయన. వెంటనే బ్రహ్మాస్త్రం హనుమంతుడిని చుట్టుముట్టింది. హనుమంతుడు చేష్టలుడికి నేల మీద పడిపోయాట. హనుమంతుడు, ఏమిటిది హఠాత్తుగా కదల్లేకుండా పడిపోయాను? ఓహో, ఇది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అయితే తప్ప మరొక అస్త్రం నన్ను బంధించలేదు. బ్రహ్మగారు నాకు ఒకప్పుడు వరం ఇచ్చాడు, తన అస్త్రం వల్ల నాకు ప్రమాదం ఉండదని. నేను తప్పుకోమంటే అస్త్రం తప్పుకుంటుంది. కానీ ఎంతసేపు యుద్ధం? నా ఉద్దేశ్యం రావణుడితో మాట్లాడడం. రావణుడితో మాట్లాడాలంటే ఈ బ్రహ్మాస్త్ర బంధనంలో నేను ఇలా ఉండాలి. ఉంటే ఈ ఇంద్రజిత్తు నన్ను రావణుడి కొలువులోకి తీసుకెడతాడు. అప్పుడు రావణునితో నేను మాట్లాడడానికి కుదురుతుంది. అసలు నేను వచ్చిన పని పూర్తవుతుంది. కాబట్టి మాట్లాడకూరుకుందాం. ఈ బ్రహ్మాస్త్ర బంధనంలో ఉన్నప్పుడు ప్రాణాపాయం వస్తుందేమో అనే భయం నాకు అక్కర్లా. ఎందుకంటే బ్రహ్మ, దేవతలు, మా తండ్రి అందరూ నన్ను కాపాడుతూ ఉండగా నన్నెవరూ ఏమీ చేయలేరు. పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్యానిలి అని సుస్పష్టంగా అన్నాడు. బ్రహ్మ, దేవేంద్రుడు, వాయుదేవుడు నన్ను రక్షిస్తూ ఉండగా బ్రహ్మాస్త్ర బంధంలో ఉన్నా నాకు మృత్యుగండం ఉండదు. ఇప్పుడు వాళ్ళు నన్ను తీసుకువెళ్ళని, నే వచ్చిన పని పూర్తి చేసుకోవచ్చు అని మాట్లాడకుండా ఊరుకోగానే, ఎప్పుడైతే హనుమంతుడు బ్రహ్మాస్త్ర బంధనంలో ఇరుక్కుని కింద పడ్డాడో, అప్పటి వరకు దూరం దూరంగా దాక్కున్న పిరికి రాక్షసులందరూ ఉత్సాహంగా వేటుకొచ్చారట. బోనులో ఉన్న సింహం చూడటం అంటే అందరికీ హుషారీగా. అందుకని వచ్చేసి వెంటనే తాళ్లతోటి, చీరలతోటి, అన్నిటితోటి పట్టుకొచ్చి రజ్జులతో బంధించేశారట. వెంటనే బ్రహ్మాస్త్రం తప్పుకుంది. మామూలు తాళ్లతో కడితే అక్కడ బ్రహ్మాస్త్రం ఉండదు. ఇది హనుమంతుడు గ్రహించలేకపోయాడు. ఈలోపు ఇంద్రజిత్తు తలమొత్తుకున్నట్టు, ఎంత పిచ్చవాళ్ళు, ఎంత మూర్ఖులు ఈ వానరులు, ఈ రాక్షసులు, ఇంత అజ్ఞానులు వీళ్ళు. అహో మహత్కర్మకృతం నిరర్ధకం నరాక్షసైర్ మంత్రగతిర్విమృష్ట పునశ్చ నాస్త్రే నిఘతేస్త్రమంజత్తు ప్రవర్తతే సంశయితాస్మ సర్వే. ఈ రాక్షసులకి మంత్రశక్తులు తెలియవు. బ్రహ్మాస్త్రం కంటే గొప్ప బంధం ఉంటుందా? అంతటి అద్భుతమైన బ్రహ్మాస్త్రం బంధించిన చోట మామూలు తాళ్ళు ఉపయోగించారు వీళ్ళు. అంటే మామూలు తాళ్ళ కంటే బ్రహ్మాస్త్రం గొప్పదనే విషయం తెలియని మూర్ఖులు, మంత్రశక్తులు తెలియదు. ఇప్పుడు హనుమంతుడికి తెలిస్తే వీళ్ళని తన్నయ్యడా? అంతా నేను చేసిన పని అంతా బూడిదలో పోసిన పని నీరైపోయిందని బాధపడ్డాట. బ్రహ్మాస్త్రం యొక్క విశేషాలు తెలియని రాక్షసుల గురించి ఆయన తలమొత్తుకున్నట్ట. ఆ తదనంతరం రాక్షసులంతా కలిసి హనుమంతుడిని ఈడ్చుకుంటూ తన్నుకుంటూ రావణాసురుడి యొక్క సభలోకి ప్రయాణమయ్యారు. హనుమంతుడంతటి వాణ్ణి ఇవాళ బోనులో చిక్కిన సింహం లాగా తయారయ్యాడని భావించి ధైర్యం చేసి రాక్షస వీరుల దగ్గరకు వచ్చి తిడుతూ కొడుతూ కాళ్ళతో తన్నుతూ కుమ్ముతూ రావణాసురుడి సభలోకి తీసుకుపోతున్నారట. ఆయన అవన్నీ సహిస్తున్నాడు. రావణుణ్ణి చూడాలి, మాట్లాడాలి, వాడిని కొంచెం హెచ్చరించాలి, అసలు అతడి స్థితిగతులు ఏమిటో తెలుసుకోవడం కోసం. గొప్ప పనులు సాధించాలంటే ఇలాంటి చిన్న చిన్న అవమానాలు ఒక్కొక్కప్పుడు భరించాలి అన్నారు. హనుమంతుడు అంతటి వాడే భరించగలిగింది. ఇక తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదేమున్నది? హన్యతాం దహ్యతాం వాపి భక్ష్యతామితి చాపరే రాక్షతాః రాక్షసాః తత్ర సంక్రుద్ధ పరస్పరమధాబ్రువన్. ఇంకక్కడ రాక్షసులు, ఇంతవరకు హనుమంతుడు వేలాది మందిని చంపేయడంతో ఆగ్రహంతో ఉన్నారు. ఊగిపోతూ చంపండి, తగలబెట్టేయండి, వెండి తినేయండి, పొడి చేయండి అంటూ కసిగా అరుస్తున్నారు. ఆరుపులు వింటూ హనుమంతుడు వాడు తోసుకుపోతూ ఉండగా రావణాసురుడి సభలో కడుగు పెట్టాడు. అత్యాశ్చర్యకరంగా ఉన్నదా సభ. అగ్రహోదగ్రుడైన రాక్షసరాజు టీవీగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎర్రబడిన కళ్ళతో చూస్తున్నాడు అతడు. నల్లనివాడు రావణుడు అంటే, అందుకే కాటుక కొండతో పోల్చారు అతన్ని. నీలాంజన చెయ్య ప్రఖ్యం హారేణో రసి రాజత పూర్ణ చంద్రాభవక్త్రేణ సబలాకమివాంబుదం. నీలాంజనం కాటుక కొండలాగా అదిగో కనిపిస్తున్నట్ట ఈతడు. అంజన పర్వతం బాగా నల్లగా ఉంటుంది. దానిమీద ఈ మహారాజు గారు తన నల్లని శరీరంతో చూసేవారికి కాటుకొండలా కనపడుతున్నాడు. మెడనిండా హారేణ ఉరసి రాజత, మెడనిండా హారాలు వేసుకున్నాడు. అది ఎలా ఉంది చూడడానికి అంటే, ఈ నల్లని కొండ ఏవో ధాతువులు ధరించినట్టుగా ఉంది అతడు చూడడానికి. వక్షస్థల నిండా ఉన్న హారాలతో విచిత్రంగా ఉన్నాడు. గొప్ప ఉపమానం ఇచ్చారు ఇక్కడ వాల్మీకి మహర్షి. సబలాకమివాంబుద అని, సబలాకమివాంబుదం అన్నారు. అంటే కొంగలతో కూడిన నల్లని మేఘంలా ఉన్నాడు వీడు. సాధారణంగా ఆకాశంలో నల్లని మేఘాలు ఆవరించినప్పుడు వర్షం కురుస్తుందనే ఆశతో ఆనందంతో కొంగలు గుంపులు గుంపులుగా తిరుగుతాయి. అందుకే మల్లీశ్వరిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు రాశాడు ఆయన. నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు, అవిగో అవిగో అని. నల్లగా మబ్బులు గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు బారులు తీరుతూ ఉంటాయి కొంగలు. మనకి మేఘ సందేశం లాంటి కావ్యాల్లో కాళిదాసాదులు ఇవే వర్ణించారు చాలా అద్భుతంగా. వాల్మీకి మహర్షి వాళ్ళందరికీ ఆదర్శం. సబలాకమివాంబుదం అన్నారు. అందుకని రావణాసురుడు కూడా నల్లనివాడు, మెడ నిండా తెల్లని హారాలు ముత్యాల హారాలు ఉన్నాయి, ఈ హారాలన్నీ కొంగల బారుల్లాగా, వాడేమో నల్లని మేఘంలాగా కనపడుతున్నట్టు అలా ఉన్నాడు వాడు. మంచి ఆభరణాలు ధరించాడు, భుజకీర్తులు ధరించాడు, కిరీటం ధరించాడు, ఎర్రబడిన కళ్ళతో ఉన్నాడు, అద్భుతమైన వస్త్రం ధరించాడు. చుట్టుపక్కల రాక్షస వీరులున్నారు, మహామంత్రులున్నారు, ప్రహస్తుడి వంటి హేమహేమీలున్నారు. అందరూ కూడా మంత్రాంగం నిరపడంలో ఆరితేరినటువంటి వాళ్ళే. అసలు ఎక్కడా భయం అన్నది లేనివాడు, నిర్భీకులు వాళ్ళు, ప్రశస్తమైనటువంటి పరాక్రమం కలిగిన వారు. అటువంటి కొలువులోకి హనుమంతుడు వెళ్ళాడు. ఆశ్చర్యపోయాడు రావణాసురుడి రూపం చూసి. ముక్కు మీద వెలేసుకున్నాడు. ఆహా, ఏం కాంతిరా వీడిది అనుకున్నాడు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త యద్యధర్మో నబలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షితా. ఆహా, ఏమి రూపం ఈ రాక్షసరాజుది! కొండలా ఉన్నది వీడి శరీరం, అద్భుతమైన పరాక్రమంతో వీడి శరీరం వీరరస సర్వాంగమయ్యుందన్నమాట. వాడి అవయవాలన్నీ వీరరసంతో కనపడుతున్నాయి. ధైర్యం చూస్తే నిరుపమానం, ఎవరితో పోల్చడానికి వీలులేని మహాధైర్యం వీడిలో కనపడుతున్నది. ఏక వీడి సత్వమా, అది చెప్పేక్కర్లా. ఏమి అద్భుతమైన బలం వీడిది, ఏమి వీడి కాంతి, ఏమి వీడి తేజస్సు! సాటిలేనిది ఈ రాక్షసరాజు యొక్క శుభలక్షణాలతో కూడిన రూపం. అంటే వీడు చేసిన చిన్న పొరపాటు, అధర్మం చేశాడు. పరస్త్రీలను ఇష్టం లేని వాళ్ళని, ఇష్టం ఉన్న వాళ్లతో ఏం తిరిగినా ఎవడూ పట్టించుకోడు. బాబు, మేము పతివ్రతలం, మా భర్తలను విడిచి ఉండము అన్నవాళ్ళని బలాత్కరించిన మహాపాపం. అన్నిటికీ మించి జగదేకమాత సీతాదేవిని అపహరించిన మహాపాపం వీడి దగ్గర ఉన్నది. ఈ అధర్మం చెయ్యకపోతే వీడు ఇంద్రాది దేవతలతో కూడిన సమస్త లోకాలు పరిపాలించగలడు. స్వర్గం వీడి చేతిలోకి రాదా? స్వర్గం వీడు పరిపాలించడానికి అర్హమై ఉండేది. వీడు దేవేంద్రుడికి కూడా ప్రభు అయి ఉండేవాడు. పాపం ఒకటి చెయ్యకపోతే ఈ బలం, ఈ కాంతి ఇతని చేత ఏ గొప్ప పనినే చేయించేవి. వీడు సకల లోకేశ్వరుడు కావలసిన వాడు. ఇదిగో ఈ పరస్త్రీ వ్యామోహంతో పాడైపోతున్నాడు. ఈతడే గనక ఆగ్రహిస్తే సమస్త లోకాలు నాశనం చెయ్యలేడా అని హనుమంతుడు. సహజంగా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళ లక్షణాలు పొగుడతారు. శత్రువైనా వాడిలో ఉంటే ఆ గొప్పని మెచ్చుకుంటారు, చెడ్డని తీసేస్తారు. ఈతని తేజస్సుని, అతని తపశ్శక్తిని, అతని రూపాన్ని చూచి హనుమంతుడు ప్రశంసించేసేట మనస్సులోనే. ఈలోపు రావణాసురుడు కూడా ఎదురుగుండా మహారూపంతో తేజస్సుతో దర్శనమిస్తున్న వానరోత్తముణ్ణి, హనుమంతుణ్ణి చూచాడు. అతడు ఆశ్చర్యపోయాట. పళ్ళు పటపట కొరుకుతూ కోపోద్రిక్తుడైపోతూ కూడా తనలో తరలే అనుకున్నాడు. ఆశ్చర్యం, ఇతడు చూడడానికి వానరుడిలా ఉన్నాడు, కానీ ఇతడు సాధారణ వానరుడు మాత్రం కానోపడు సుమా. శంకాహతాత్మా దధ్యౌ సకపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగత. ఆశ్చర్యముగా ఉన్నది ఇతని రూపం. ఇతడు నిజంగా వానరుడా, లేక మారువేషం వేసుకొచ్చిన మరొకడా? ఒకప్పుడు నేను నా పుష్పక విమానం మీద సమస్త లోకాలు తిరుగుతూ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళా. అప్పుడు కైలాస పర్వతం మీద నుంచి విమానం ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఎందుకంటే ఎంతటి వాడైనా సరే శివుడి కొండను విమానంతో దాటలేడు, అది అసంభవం. అక్కడికి వెడితే విమానం ఆగిపోవలసిందే, దిగి వెళ్ళవలసిందే. అది పరమేశ్వరుడి శక్తి, అది అక్కడ ఈ శక్తులు ఎక్కడవుతాయి. అందుకని విమానం ఆగిపోగానే వెంటనే ఇతడు కిందకి దిగాడు. ఎలాగూ వచ్చాను కదా కైలాస పర్వతం దగ్గరికి, శివుడిని దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళబోతూ ఉంటే నందీశ్వరుడు ఆపేశాట. అప్పుడు వాడు ఆగ్రహించి ఆ నందీశ్వరుడిని నోటికొచ్చినట్టు కోతి ముఖం వాడు నువ్వొడ్డుకుంటే నాకు లెక్క అన్నాడు. దాంతో నందీశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. మూర్ఖుడా, నన్ను కోతి ముఖం వాడు ఎలుగుబంటి ముఖం వాడు అని తిడుతున్నావు. అలాంటి కోతి ముఖాలు ఎలుగుబంటి ముఖాల వాళ్లతో కూడిన సైన్యంతో వచ్చిన మహావీరుడి వల్ల నీ లంకానగరం సర్వనాశనం అయిపోతుంది. ఆ కోతులు ఎలుగుబంట్లే నీ లంకని సర్వనాశనం చేస్తాయి, దగ్ధం చేస్తాయి అని శపించాడు. ఆనాడు నన్ను కైలాస పర్వతాన్ని పెకలిస్తున్నప్పుడు ఆగ్రహించి శపించిన నందీశ్వరుడి మారువేషంలోగాను వచ్చాడా అనుకున్నట్టు ఆయన. చాలా అద్భుతమైన ఘట్టాలు ఇవి. ఉత్తర రామాయణంలో ఉంటుంది కంకంటి పాపరాజాదులు, ఆదికవి వాల్మీకి సంస్కృతంలో నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన, ఇంకా ఆంధ్ర వాల్మీకి వావిలుకోల సుబ్బారావు గారు ఒకరేమిటి, అందరూ కూడా ఈ ఘట్టాలు అద్భుతంగా వర్ణించి రాసేశారు. ఈ రావణాసురుడు మూర్ఖుడు గనక కైలాస పర్వతం దగ్గరకు వచ్చి లోపల కడుతూ ఉంటే అడ్డుకున్నట్టు నంది. లోపల ఏకాంతంగా ఉన్నారు వాళ్ళు, నృత్యంలో ఉన్నారు పార్వతీ పరమేశ్వరుడని. దాంతో వాడికి మండిపోయి నోటికొచ్చినట్టు తిట్టి పర్వతాన్ని పీకి పట్టుకుపోతాను, శివుడు ఏం చేస్తాడో చూస్తానంటూ ఆ పర్వతాన్ని పైకి ఎత్తబోయట. ఎత్తకపోతే శివుడు ఒక్క తొక్కు తొక్కాడు. దాంతో అడుగున పడి వాడి చేతులు కళ్ళు పచ్చడైపోయి తట్టుకోలేక పెద్ద పెట్టును ఎలుగి తెరిచాడు రావణుడు. భయంకరమైన శబ్దం చేశాడు. ఆ రావం విని అప్పటి నుంచి రావణుడు అని పేరు పెట్టారు వాడికి. రావణుడు అంటే పెద్ద శబ్దం అరిచిన వాడు అనమాట, రావం చేసిన వాడు. అంత ఏడ్చాడనమాట వాడి చేతులు నలిగిపోయి. పరమశైవాచార పరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు, తల్లి కోరిక తీర్పదల్లచి వేడగా ఆత్మలింగంబు ప్రేమన్న సంగినావు, మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవంబు మరల ఇప్పించినావు, తలచుటే తడవుగా దర్శన భాగ్యంబు కలిగిల్చి నీడవై కాచినావు. స్వామీ భవదీయ దర్శనోత్సాహి నగుచుదరియా, ఈ వేళ ఈ నిషేధములేల వైరమేలయ్య మరచిన నేరములను కరుణగనవయ్య కైలాసగిరి నివాస అని వాడు ఆక్రోశించేట పరమేశ్వరుడి దగ్గర అన్నాడు. స్వామి, శైవాచార పరులలో నాంత గొప్పవాడు లేడు, అంత ప్రియుడు లేడు అని నాకు కీర్తి ఇచ్చావు. కుబేరుడి లంకానగరం తిరిగి నేను దోచుకోవడానికి సహకారం చేసావు. మా అమ్మ కోసం ఆత్మలింగం అడిగితే ప్రేమతో ప్రసాదించావు, ఎప్పుడడిగితే అప్పుడు దర్శన భాగ్యం కలిగించి నీడవై కాపాడావు. ఇవాళ మళ్ళీ నీ దర్శనం కోసం పరమోత్సాహంతో ఇక్కడికి వస్తే ఈ నిషేధమేమిటి, వెళ్ళనివ్వమేమిటి అంటూ ఏడిస్తే శివుడు అప్పుడు అక్కడికి వచ్చి ప్రత్యక్షమై వాడికి వరాలిచ్చాడు. అప్పుడు కూడా మూర్ఖత్వంతో ఆ నందీశ్వరుణ్ణి ధిక్కరిస్తూ, ఈ కోతి ముఖాల వాళ్ళు నన్నేం చేస్తారు, అంచేత నరులు వానరులు వల్ల నాకేం భయం లేదు, వాళ్ళ చేతిలో తప్ప ఎవరి చేతిలో చావు లేకుండా వరమిమ్మన్నాడు. ఆనాడు నందీశ్వరుడు ఆగ్రహించి శపించాడు. ఆ నందీశ్వరుడు ఈ వానరుడి రూపంలో వచ్చాడా, కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాధిహాగత ఏన శప్తోస్మి కైలాసేమయా సంచాలితే పురా. నేను పూర్వం కైలాస పర్వతం మొత్తం సంచలింపజేసినప్పుడు, ఎత్తినప్పుడు, దాన్ని కదిలించినప్పుడు ఆగ్రహించి నన్ను శపించిన నందీశ్వరుడు ఈ వానర రూపంలో వచ్చాడేమో అని శంకించాడు. మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది. సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విద్ బాణోపి వాసురః. బాణుడు అని 1000 చేతులు కలిగిన వాడు మహావీరుడు, బలిచక్రవర్తి యొక్క 100 కొడుకుల్లో పెద్దవాడు వీడు. కోటర అని బలిచక్రవర్తి భార్యలో ఒక ఆవిడ ఉంది, వింధ్యావళి కాకుండా. వింధ్యావళి ఎప్పుడు కూడా ఉంటుంది యజ్ఞాల్లో, ఆవిడే వామనమూర్తి పాదాలు కడిగింది. ఇంకొక ఆవిడ పేరు కోటర. ఆ కోటరకి పుట్టినటువంటి వాడు ఈ బాణాసురుడు, మహావీరుడు వాడు. వాడు బాణుడు అంటే భాగవతంలో రాస్తాడు, బాణుడు విక్రమజిత గీర్వాణుడు చని కాంచే భక్తి వసుడై సగణస్థాణు అంచేత స్థాణువుని భక్తితో చూసిన మహావీరుడు పులకించి పొగిడి పూజించినటువంటి వాడు, విక్రమజత గీరవాణుట తన పరాక్రమంతో దేవతల్ని జయించిన వాడు, వాడు సహస్ర బాహువులుండేవాడికి శివుడు పార్వతీ సమేతంగా తన పరివారంతో వాడు గుమ్మం దగ్గర కాపలాగాశాడు. చివరికి ఉషాపరిణయ సమయంలో ఇదిగో శ్రీకృష్ణుడు వచ్చి వాడి చేతులు 996 నరికి పారేశాడు, పొట్లకాయలు నరికినట్టు చక్రంతో 2-4 చేతులు మిగిలించాడు. ఇక ఇటో రెండు చొప్పున అలాగా మహావీరుడు వాడు, వాడంటే రావణుడికి చాలా భయం. ఓసారి అనుకోకుండా బాణాసురుడు రావణుడికి ఎదురైనప్పుడు బాణాసురుడు ఆ రావణాసురుడిని బంధించి చెరసాల్లో వేస్తే చివరికి పులస్త్య ప్రజాపతి వచ్చి విడిపించాడు. రావణాసురుడికి జీవితంలో ముగ్గురంటే భయం. ఒకడు వాలి, వాడు సప్త సముద్రాలు ముంచేసిన వాడు. రెండోవాడు కార్తవీర్యార్జునుడు, చితక్కొట్టి తీసుకెళ్లి చేతులతో 1000 చేతులు కార్తవీర్యార్జునుడు కూడా, వాడు చెరసాల్లో బంధించాడు. ఇదిగో బాణాసురుడు. ఈ విషయం సుందరకాండలో కూడా కింసిద్ బాణోపివాసుర అండంలో చెప్పాడు. బాణాసురుడు కూడా మహాభయంకర శత్రువు రావణుడికి, మొత్తి 1000 చేతులతో బంధించి చెరసాల పాలు చేశాడు. ఆ రావణాసురుడికి ఆ రోజుల్లో కూడా నెత్తిమీద దేవతలు చాలామంది ఉన్నారు, భయంకర శత్రువులు. వాళ్ళ చేతిలో ఓడిపోయి సిగ్గుపడి సంధి చేసుకున్నాడు, కాకపోతే వాడు తెలివితేటలవి. ఆ బాణాసురుడు కాదు కదా ఈ మారువేషంలో వచ్చాడు, వీడిని చూస్తే ఆ మూతి చూస్తే బాణాసురుడిలా అనిపిస్తున్నాడు అనుకుంటూ కొంచెం సంచలించి హృదయం భయంతో వణికినా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఆగ్రహించి, ఓయి ప్రహస్త, ఈ దుర్మార్గుడు ఎందుకు వచ్చాడో ఏమిటాడు? దురాత్మ పృచ్ఛతామేష కుతః కిం వాస్య కారణం వనభంగే చ కోశ్యార్థో రాక్షసీనాంచ తర్జనే. ఈ దుర్మార్గుడు అసలు ఎవడు, ఎక్కడ నుంచి వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడో కనుక్కో వీణ్ణి. ఎందుకు అశోకవనాన్ని తగలబెట్టాడు, రాక్షస స్త్రీలను ఎందుకు భయపెట్టాడు, ఈ విశేషాలన్నీ కనుక్కో ప్రహస్త అనగానే ప్రహస్తుడు ముందుకొచ్చి, వానరా నువ్వెవరివి, ఏ జాతివాడివి, గూఢచారివేమో అని అనిపిస్తున్నది నేను చూస్తూ ఉంటే. నీ రూపం చూస్తే వానర రూపం కాని నీ శక్తి చూస్తే నువ్వు ఏ దేవతామూర్తివో, ఇంద్రుడో విష్ణువో వరుణుడో ఇంకోడో పంపించిన దూతవా మంత్రివా, ఎవడవైనా మారువేషంలో వచ్చిన వాడివా చెప్పు. నువ్వు కేవల వానరుడికి ఈ శక్తి ఉండదు, నువ్వు మామూలు మానవుడు కాదనిపిస్తున్నది. మామూలు నరుడివి, మామూలు మానవుడివి ఎవరివి కాదు. లేక రావణాసురుడి అంతం చూడడానికి రాముడు పంపగా వచ్చిన దూతవా చెప్పు. అనగా నీతో మాట్లాడేది ఏమిట్రా, రాజుతోటే సరాసరి మాట్లాడతానంటూ మధ్యవర్తులతో మాట్లాడు, నో బ్రోకర్స్ అని పెడుతుంటారే బోర్డరా, నువ్వు బ్రోకర్వా నాకన్నాడు ఆయన, మధ్యలో నువ్వెందుకు దళారి అంటూ సరాసరి ప్రహస్తుడికేసే తిరిగాడు. అతన్ని అసలు పట్టించుకోలా, ఇప్పుడు రావణుడికేసి తిరిగాడు. ఇక్కడ సుందర హనుమద్రామాయణంలో తమాషాగా చెప్పారు, హనుమంతుడు నిలబడి ఉన్నాడు, రావణాసురుడు టీవీగా సింహాసనం మీద కూర్చుని మంత్రిని అడిగిస్తున్నాడు. మంత్రికి సమాధానం చెప్పడం ఇష్టం లేక ప్రహస్తుడి కేసి ఉన్న హనుమ ప్రహస్తుడి వైపు నుంచి దృష్టిని రావణుని కేసి మరల్చాడు. అప్పుడు తాను నిలబడి ఉండకూడదు కదా అని అనిపించింది. రామాయణంలో మామూలుగా శుభ్రంగా నిలబడే ఉన్నాడన్నారు. ఎక్కడెక్కడో రకరకాల కథలు ఉంటాయి కనుక అందులో ఒక కథలో హనుమంతుడు తోకను అలా చుట్ట చుట్టి అలా పెంచి సింహాసనంలో దాని మీద కూర్చున్నాడు అని చెప్పారు సరదా కోసం. అంటే వాడికంటే కొంచెం ఎత్తుగా కూర్చోవాలి కనుక కూర్చుని, ఓయి రావణ, నీవనుకుంటున్నట్టుగా నేను ఇంద్రుడి దూతని కాను, విష్ణుమూర్తిని నేను ఎరగను, నువ్వన్న శివుణ్ణి ఎరగను, కుబేరుడి దూతని కాను, నేను పుట్టుకతో నరుడిని అయినటువంటి, పుట్టుకతో నరుడు అని ప్రసిద్ధికెక్కినటువంటి, నరుల్లో కూడా మామూలు నరుడు కాదు, ఉత్తమోత్తమ నరుడు, సాధకుడు, ఏకపత్ని వ్రతుడు, ధర్మ సత్యాలు 5 కలిగిన వాడు అని ప్రసిద్ధికెక్కి చాటుకున్నటువంటి రామచంద్రుడి దూతగా వచ్చాను. ఇదిగో నీవు ఎరిగే ఉంటావు వాలిని, మహావీరుణ్ణి, నువ్వు వాడిని ఇప్పట్లో కదా ఎప్పటికీ మర్చిపోలేవులే. అంతటి వాలికి తమ్ముడు సుగ్రీవుడు, ఆ ఇద్దరికీ రాజ్యం కోసం తగాదా రావడం నీకు తెలుసు. అంతటి వాలిని రామచంద్రప్రభు ఒక్క కోలతో, ఒకే ఒక బాణంతో పడగొట్టేశాడు, నేల మీద కూలగొట్టేశాడు. సుగ్రీవుడు ఇప్పుడు వానరాజ్యానికి అధిపతి. ఆ సుగ్రీవుడి మంత్రిని నన్ను హనుమంతుడు అంటారు, వాయుపుత్రుణ్ణి, అంజనాసుతుణ్ణి. మా సుగ్రీవుడు రాముడి రుణం తీర్చుకోవడానికి రామపత్రిని వెతకమని మమ్మల్ని పంపిస్తే మేము బయలుదేరాం, అందులో ఒక్కడిని నేను ఇక్కడికి వచ్చాను. మూర్ఖుడా రావణ, ఇంత చదువుకున్నావు నీకు నేను చెప్పాలా, పరస్త్రిని ఇష్టం లేని స్త్రీని బలాత్కరించి ఇక్కడికి తీసుకురావడం నీకు ఎంత ఇబ్బందో తెలియదా? రాముడు మానవుడు అనుకుంటున్నావేమో, లేక సుగ్రీవుడు వానరుడు అనుకుంటున్నావేమో, వాళ్ళిద్దరికీ అసాధ్యం లేదు. నువ్వు ఎంతో వీరుడిగా భావించే వారినే బాణంతో పడగొట్టిన రాముడు ఎంత గొప్పవాడో ఆలోచించు. నేను స్వతసిద్ధంగా వానరుణ్ణే, మీరనుకుంటున్నట్టు ఎవరు దోతనే కాదు, పుట్టుకతోటి నేను కోతిని, వాయుపుత్రుణ్ణి. శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి వచ్చాను, సీతను చూశాను, మాట్లాడాను, తొందరలో రాముడి ఇక్కడికి తీసుకొస్తాను, రాముడి యొక్క బాణాలతో లక్ష్మణ బాణాలతో లంకానగరం భస్మీపటలమవుతుంది. మా వానర వీరులు నాకంటే గొప్పవాళ్ళు సముద్రం ఆవలి ఒడ్డున ఉన్నారు, ఇంకా అన్ని దిక్కుల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చారంటే లంకని పెళ్ళగించేస్తారు కోకటి వేళ్లతో. తర్వాత నీ ఇష్టం, చదువుకున్నావు, వేదాలు చదివావు, తపస్సు చేసావు, ఇంతవరకు నీవు చేసిన పుణ్యఫలం అనుభవించావు, ఇక పాపఫలం అనుభవించడానికి సిద్ధంగా ఉండి రాముడి చేతిలో, లేదా బుద్ధి తెచ్చుకుని సీతాదేవిని ఆయనకి ఇచ్చేస్తే మా రామచంద్రుడు ఎవ్వడైనా రక్షిస్తాడు. అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతమ్మ అన్నాడు ఆయన. నువ్వు వెళ్ళు, ఆయన కాళ్ళ మీద పడు, వెంటనే ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రాప్తం ధర్మ ఫలం కృత్స్నం భవత నాత్ర సంశయగా ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ఇంతకాలం నువ్వు చేసిన తపస్సు, ధర్మం మొదలైనటువంటి ఆ పుణ్యాలకి సంబంధించిన ఫలితం పొందావు. ధర్మానికి తగిన సుఖాలు అనుభవించావు. ఇప్పుడు కూడా ధర్మం చేసినవాడికి సుఖం వస్తుంది, అందుకే నీవు ఇన్ని రాజ్య సుఖాలు అనుభవించావు. ఇంతవరకు పుణ్యఫలం అనుభవించావు, ఇక పాపఫలం అనుభవించడానికి సిద్ధంగా ఉండు, నా మాట విను. యశస్వి రాముడు ఆయన ఆగ్రహిస్తే రుద్రుడు ప్రళయకాల రుద్రుడు అయిపోతాడు, సర్వలోకాలు నాశనం చేయగలడు ఒకే ఒక బాణంతో, నా మాట విను. అనగా వాడు పళ్ళు పటపట కొరికి, వీడవడరా, నన్ను ధిక్కరిస్తున్నాడు, నా సభలోకి వచ్చి వీడిని చంపేసేయండి అన్నట్ట, ఆగ్రహంతో తట్టుకోలేక. అంటే మంచి చెప్పేవాళ్ళు ఎవరిని కూడా పట్టించుకునే స్థితిలో లేడు రావణాసురుడు. మొదటి నుంచి అంతే, వాడికి వ్యతిరేకంగా ఎవరు చెప్పకూడదు. వాడు ఏ పాపం చేసినా దాన్ని కూడా అది గొప్ప గొప్ప అని పొగిడేవాడే కావాలి. వాడు అలా అనగానే విన్నాడు ఆ పక్కనే ఉండి విభీషణుడు, రావణుడి తమ్ముడు. క్షమస్వరోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ వదన్న కుర్వంతి పరావరజ్ఞాః దోతస్య సంతో వసుధాధిపేంద్రాః. వెంటనే రావణుడికి నమస్కరించి, అన్నయ్య రాక్షసరాజా రావణ, కోపాన్ని ఉపసంహరించుకో, ప్రసన్నుడివిక, నా మాట విను. నా మాటలు లోక శ్రేయస్సు కోసం చెబుతున్న మాటలు, నీ శ్రేయస్సు కోరి చెబుతున్న మాటలు. దూతని చంపకూడదన్నారు, అసలు రాజధర్మానికి విరుద్ధమిది. ఎంతటి వాడినైనా, ఎంత దుర్మార్గుడైనా దూతని చంపకూడదు. దూత అంటే సందేశహరుడు వాడు, వార్తాహరుడు వాడు. రాజుగారు ఏం చెబితే అది చెబుతాడు, సొంత పెత్తనం ఉండదు. సుగ్రీవుడు రాముడు నీ శత్రువులు, వాళ్ళు చెప్పిన మాట ఇతడు చెప్పాడు. ఇతడిని చంపకు, నా మాట విను. పైగా ఇంకో మాట చెబుతున్నాను విను. ఇతడు సముద్రం దాటి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి తిరిగి అక్కడికి వెడితేనే వీడి విషయం, నీ విషయం రాముడికి తెలుస్తుంది. నీ గురించి రాముడు వార్త సేకరించగానే ఇక్కడికి దండయాత్రకు వచ్చి తీరతాడు. అప్పుడు రాముడిని చంపేసామనుకో సీత శాశ్వతంగానే ఇది అవుతుంది. నా మాట వినమనగానే రావణాసురుడు, నువ్వన్నీ ఇలాంటి మాటలే మాట్లాడతావు విభీషణ, పాపాత్ముల్ని సంహరించడం తప్పు కాదు, వీడు దోతేమిటి, లంకానగరంలో ఉన్న అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడా, సీతతో మాట్లాడతాడా, నా ఆజ్ఞోల్లంఘన చేస్తాడా, మన వీరులైన రాక్షసుల్ని సంహరిస్తాడా, కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు, చంపి తీరాలన్నట్టు.